భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైః స్తుష్టువాగుంసస్తనూభిః వ్యషేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్షో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు ఓం శాంతి శాంతి శాంతిః
ముండకోపనిషత్ మొదటి అధ్యాయం రెండవ సెక్షన్ నాలుగవ మంత్రం. కాళీ కరాళీ చ మనోజవాచ సులోహితాయాచ సుధూమ్రవర్ణాః స్ఫులింగినీ విశ్వరుచీ చ దేవీ లీలాయమానాః ఇతి సప్తజిహ్వాః. అంగిరసుడు శౌనకుడికి ఈ యొక్క బ్రహ్మ విద్యని బోధిస్తూ బ్రహ్మ విద్య అనేటువంటిది పరావిద్య అని పిలువబడుతుంది. ఆ పరావిద్య తెలుసుకోవడానికి దాని యొక్క విశిష్టతని తెలుసుకోవాలి అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అపరావిద్యలన్నింటినీ స్వరూపాన్ని తెలుసుకొని వాటి యొక్క లిమిటేషన్స్ అంటారు, వాటి యొక్క లోపాలను కూడా తెలుసుకుంటే ఈ బ్రహ్మ విద్య యొక్క విశిష్టత ఏమిటో మనకు తెలుస్తుంది. మన వాళ్ళు ఏం చెప్తారు, కష్టపడి సుఖపడు అంటారు. కష్టపడిన వాడికి ఆ సుఖం ఏమిటో తెలుస్తుంది. అదేవిధంగా ఈ కర్మకాండలో ఈ అపరావిద్యలో చెప్పినటువంటి అన్ని వైదిక కర్మలు ఉపాసనలు ఇవన్నీ వాటి స్వరూపం పరీక్షించి వాని యొక్క లోపాలు ఏమేమిటి అని విచారణ చేసిన తర్వాత బ్రహ్మ విద్యకి వస్తే దాని విశిష్టత ఏమిటో మనకు తెలుస్తుంది. అందుకని రెండు విద్యలు కూడా చెప్పాలి, అపరావిద్య గురించి చెప్పాలి, పరావిద్య ఆర్ అక్షర విద్య. అక్షర విద్య అనేదే బ్రహ్మ విద్య, ఆత్మ విద్య, దాని స్వరూపాన్ని కూడా చెప్పాలి. కనుక ముందు శ్లోకాల్లో సారాంశంగా చెప్పి అక్షర విద్య అంటే ఇది, అక్షరస్వరూపం అంటే ఇది అని చెప్పి లక్షణం చెప్పిన తర్వాత, ఎత్తదద్రేశ్యం అగ్రాహ్యం అగోత్రం అని చెప్పిన తర్వాత, ఆ అక్షరం బ్రహ్మే సృష్టికి కారణం అని చెప్పిన తర్వాత, యథోర్ణ నాభి సృజతే గృహతే చ అని చెప్పిన తర్వాత, మళ్ళీ అపరావిద్యకి వచ్చారు గురువుగారు చెప్పడానికి. అపరావిద్యని మళ్ళీ పరీక్షించి దాన్ని వివరంగా తెలుసుకుందాం, దాన్ని ఎలా ఎలా ఆచరించాలి, ఎలా ఆచరిస్తే ఏ ఫలితాలు వస్తాయి, ఏ ఫలితాలు ఎంతకాలం ఉంటాయి, నిత్యమా అనిత్యమా, అవి శాశ్వతమా అశాశ్వతమా, వాటి వల్ల మనకు ఎటువంటి ప్రయోజనం కలుగుతుంది, నిత్య ప్రయోజనం కలుగుతుందా లేకపోతే అనిత్య ప్రయోజనం కలుగుతుందా, వివరించి తెలుసుకోవాలి కదా. అందుకని ఆ యొక్క అపరావిద్య గురించి చెప్తున్నారు ఈ యొక్క ఖండంలో, రెండవ ఖండంలో, మొదటి అధ్యాయం రెండవ ఖండం రెండవ భాగం అంటాం. మొదటి మూడు శ్లోకాల్లో ఏం చెప్పారు, ఈ కర్మకాండలో మూడు వేదాల్లో చెప్పినటువంటి ఏ వ్రతాలు, ఏ వైదిక కర్మలు ఉన్నాయో అవన్నీ కూడా ఆచరించవలసినది, అవన్నీ ఆచరించడం మంచిది, అవి ఆచరించడం వల్ల మనిషి ఉన్నత లోకాలకు వెళ్ళగలుగుతాడు, పుణ్యాన్ని సంపాదించగలుగుతాడు, అగ్నిహోత్రాది కర్మలు అవన్నీ చేస్తే పుణ్యలోకాలకు వెళతాడు అన్నాడు. ఆ యజ్ఞం యాగం చేసేటప్పుడు, ఆ రోజుల్లో యజ్ఞ యాగాలు ఇప్పుడు మనం చేస్తున్నాం కదా, సంధ్యావందనం, చిన్న చిన్న అగ్నిహోత్రాలు, పూజలు ఇవన్నీ చేస్తున్నారే కదా, వైదిక కర్మలు కానీ స్మార్త కర్మలు కానీ. ఈ కర్మలు చేసేటప్పుడు అగ్నిహోత్రాన్ని ఒక ఉదాహరణగా తీసుకొని ఇక్కడ గురువుగారు చెప్తున్నారు, అంగిరసుడు చెప్తున్నారు. అన్ని వైదిక కర్మలు చెప్పడం కష్టం, ఎందుకంటే సమయం చాలా టైం పడుతుంది కర్మకాండ అంతా చెప్పాలంటే. ఉదాహరణకి అంటాను చూసారా, ఒక ఉదాహరణ చెప్తే అంతా అర్థమైపోతుంది కదా. ఉదాహరణకి నేను ఒక వైదిక కర్మ చెప్తాను, అదే అగ్నిహోత్రం తీసుకుందాం. అగ్నిహోత్రం ఎలా చేయాలి, ఎలా చేస్తే మనిషికి ప్రయోజనం ఉంటుంది యజమానికి అంటే, ఆ అగ్నిహోత్రం చేసేటప్పుడు ఏ రూల్స్ పాటించాలి అన్నారు. అపౌర్ణమాసం, అతిథివర్జనం, అదర్శనం, ఇవన్నీ ఇట్లాంటివి చేస్తే ఫలితం ఉండదు. అంతేకాకుండా ఆ అగ్నిహోత్రం చేసేటప్పుడు ఆ అగ్ని జ్వాలను పైకి ఎగిసేటప్పుడే నీవు ఆహుతి చేయాలి, అప్పుడే నీకు పూర్ణమైనటువంటి ఫలితం కలుగుతుంది. అగ్ని రాచుకోకుండా ఉన్నప్పుడు, పొగ వస్తున్నప్పుడు అందులో ఆహుతి చేయకూడదు. అగ్ని భగవానుడు తన నాలుకలన్నింటినీ తెరిచినప్పుడే నువ్వు ఆహుతి చెయ్యాలి. ఈ కండిషన్స్ అన్ని ఎందుకంటే, సకామకర్మ చెయ్యాలి అనుకుంటే, సకామకర్మ అంటే ఏమిటి, కామంతో కూడుకున్నటువంటి కర్మ. నాకు ఈ కోరికలు పూర్తి కావాలి, నాకు ఈ ఇచ్ఛలన్నీ ఉన్నాయి, అది పొందాలి ఇది పొందాలి అన్నటువంటి ఉంది, వాటి కోసం నేను ఇచ్చేస్తున్నాను. జ్యోతిష్ఠోమ యాగం, పుత్రకామేష్టి యాగం, పుత్రుడి కోసం చేసే యాగం, ఇటువంటి యాగాలన్నీ చేసేటప్పుడు సకామంతో చేస్తున్నావు కాబట్టి నువ్వు ఆ యొక్క విధులన్నీ పాటించాలి. సకామంతో చేసేవన్నీ విధులు ఖచ్చితంగా పాటించాలి, పాటించకపోతే రివర్స్ ఆర్డర్లో ఫలితాలు వస్తాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి, దానికి ప్రాయశ్చిత్తం చేయాలి. ఇది ఒక లోపం, ఒక డిఫెక్ట్ ఇందా కర్మకాండ. ఏమిటా డిఫెక్ట్, ఒక్క మంత్రలోపం. అందుకే పూజ అంతా అయిన తర్వాత మంత్రలోపే, తంత్రలోపే, క్రియాలోపే, కాలలోపే, నియమలోపే, శ్రద్ధాలోపే. పూజ అంతా చేసిన తర్వాత నేను ఏదైనా లోపంగా చేసి ఉండొచ్చు, మంత్రలోపం ఉండొచ్చు, క్రియాలోపం ఉండొచ్చు, చేసే పనులలో లోపం ఉండొచ్చు, శ్రద్ధలో లోపం ఉండొచ్చు, పూర్తిగా శ్రద్ధతో చేశానో లేదో శ్రద్ధాలోపే, నియమలోపే, నియమంగా చేయకుండా అప్పుడప్పుడు మానేసేసి చేసి ఉంటాను. వీటన్నిటి యొక్క తప్పుని నన్ను క్షమించవలసిందని చెప్పి ప్రార్థన ఉంటుంది లాస్ట్లో. ఎంత మహాపూజ, పెద్ద పెద్ద పండితులైనా కూడా, శ్రోత్రియులైనా కూడా, పెద్ద పెద్ద పూజలు చేసేవాళ్ళు కూడా ఈ మంత్రం చెప్పాలి. పూజ చేసేటప్పుడు అగ్నిహోత్రం చేసేటప్పుడు ఆవనింతలు రాకూడదు, తుమ్ములు రాకూడదు. అందుకని మన వాళ్ళు ఆవలి ఇస్తే వెంటనే ఇట్లా చేయి పెట్టుకుంటారు, ఆ చేయిని ఇక్కడ చెవి దగ్గర పెట్టుకుంటారు. ఏమిటి ఫోన్లో మాట్లాడుతున్నాడా ఈయన ఏమన్నా అనుకుంటాం మనం. చెవులో నుంచి గంగాదేవి వస్తుంది కదా, అందుకని పాద తెర ప్రక్షాళన అనమాట. నోటి దగ్గరికి వెళ్ళింది, ఇది అంటైపోయినట్టు, ఈ చెయ్యి అశుద్ధం అయిపోయినట్టు అనమాట. ఇక్కడ పెడితే, ఇక్కడ పెట్టంగానే ఆ చెవి దగ్గర పెట్టుకోవాలి, ఎందుకంటే గంగాదేవి ఉంటుంది కదా, ప్రక్షాళన అయిపోయినట్టుగా. ఇదంతా భావన, కల్పన, మనిషిలో ఆ యొక్క భావన అనమాట. అది ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు కూడా రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి కర్మకాండలో. అందుకని ఆ అగ్నిహోత్రం బాగా పైకి జ్వాజ్వల్యమానంగా పైకి ఎగిసేటప్పుడే హావతి చేయాలి. ఆ అగ్నిహోత్రంలో నాలుకలు, అగ్నికి నాలుకలు ఉంటాయి, వాటన్నిటి రంగులు ఎలా ఉంటాయో తెలుసా? కాళి, కరాళి, మనోజవాచ, నాలుగవ మంత్రం చూస్తున్నాం, అది పూర్తి చేసాం పోయిన వారం. కాళి అంటే నల్లగా ఉంటాయి, కొన్ని జ్వాలలు నలుపు రంగులో ఉంటాయి. కరాళి, కొన్ని జ్వాలలు భయంకరంగా ఉంటాయి, చూస్తేనే భయం వేస్తుంది. మనోజం, మనోవేగంతో పోయేటటువంటి జ్వాలలు. మనోజం అన్న మనసు ఎంత వేగంగా వెళ్తుందో అంత వేగంగా వెళ్ళి జ్వాల పైకి వెళ్ళి క్రిందికి వస్తుంటుంది. మీరు జ్వాలను చూస్తూనే ఉంటారు, ఆ జ్వాల ఉండదు, అది క్రిందికి పోతుంది, మళ్ళీ ఇంకొక జ్వాల వస్తుంది. మనోజవాచ. అలా అదేవిధంగా సులోహిత అన్నాను, ఎర్రనైనటువంటిది. లోహితం అంటే ఎరుపు, సులోహిత అంటే బాగా ఎర్రగా ఉన్నది అని అర్థం. సులోహితాయాచ సుధూమ్రవర్ణా, ఎర్రదనంతో కలిసినటువంటిది, నల్ల రంగుతో కలిసినటువంటి మిశ్రితమైనటువంటి జ్వాలలు. ఇంతకుముందు ఎప్పుడైనా చూడకపోతే అగ్నిహోత్రం ఇట్లాంటివన్నీ కూడా ఎప్పుడైనా ఎక్కడైనా జరుగుతుంటే వెళ్ళి చూడండి, ముండకోపనిషత్తులో చెప్పింది నిజమా కాదా అని. సో స్ఫులింగిని, నిప్పు రవ్వలు వస్తూ ఉంటాయి కొన్ని కొన్ని జ్వాలల్లో. అన్ని జ్వాలల్లో నిప్పు రవ్వలు రావు, కొన్ని జ్వాలల్లో బాగా నిప్పు రవ్వలు వస్తుంటాయి. అట్లా వచ్చేటప్పుడు ఆ నిప్పు రవ్వలు, ఎప్పుడు నిప్పు రవ్వలు వస్తాయి? జ్వాల బాగా ప్రదీప్తంగా ఉన్నప్పుడు నిప్పు రవ్వలు వస్తాయి. విశ్వరుచి అంటే మెనీ కలర్స్ అన్నమాట. విశ్వం అంటే డిఫరెంట్ కలర్స్, నానా వర్ణాని అర్థం. మెనీ కలర్స్, మన అన్ని కలర్లు చెప్పడం కష్టం. గ్రీన్ కలర్ ఉంటుంది, యెల్లోయిష్ కలర్, ఆరెంజ్ కలర్, ఇవన్నీ ఉంటాయి అందులో. ఆ రంగులన్నీ ఉంటాయి, అవి చూసిన తర్వాతనే ఈ రంగులన్నీ వచ్చినాయి బయటికి. ఎలా వస్తాయండి ఆ రంగులన్నీ? తమాషాగా ఉంటుంది. అగ్నిలో రంగులు ఎట్లా వస్తాయో చూడండి, ఆశ్చర్యంగా ఉంది. అట్లా వచ్చినప్పుడే నువ్వు ఆహుతి చేయాలి అన్నారు. అలా చేస్తే ఏమిటండి ప్రయోజనం అన్నారు. అలా చేస్తే చాలా ప్రయోజనం ఉంటుందట. ఏమిటి ఆ ప్రయోజనం? ఐదవ మంత్రంలో చెప్పబోతున్నారు. ఐదవ మంత్రం, ఏతేషు యశ్చరతే భ్రాజమానేషు యథాకాలం, యథాకాలం చ ఆహుతయో హ్యాదదాయన్ తం నయంత్యేదాః సూర్యస్య రశ్మయః యత్ర దేవానాం పతిరేకోధివాసః. ఎవరైతే ఈ విధంగా అగ్నిహోత్రాన్ని కానీ వైదిక కర్మలను శ్రద్ధతో ఆచరిస్తారో, విధిపూర్వకంగా నియమపూర్వకంగా ఆచరిస్తారో, వారు ఎటువంటి ప్రయోజనం పొందుతారు అంటే, యహ భ్రాజమానేషు, ఏతేషు భ్రాజమానేషు. ఏతేషు అంటే ఈ విధంగా అగ్నిజ్వాలలు, కాళీ, కరాళి, మనోజవాచ అనేటువంటి రంగులు కలిగినటువంటి అగ్నిజ్వాలలు పైకి లేస్తూ ఉన్నప్పుడు ఎవరైతే ఆహుతి చేస్తారో ఏతేషు భ్రాజమానేషు యహ, భ్రాజమానేషు అంటే దేదీప్యమానంగా, మనం తెలుగులో ఈ వాడుకగా వాడతాం ఇది, ఆయన దేదీప్యమానంగా వెలుగుతున్నాడండి అంటారు. దేదీప్యమానం ఏంటి అంటే ప్రకాశంగా అని అర్థం, దేదీప్యమానంగా ప్రజ్వరిల్లేటప్పుడు అని అర్థం. అంతేకాకుండా యథాకాలం, యథాకాలం అంటే కాలాన్ని అతిక్రమించకుండా ఏది ఎప్పుడు చేయాలో అప్పుడు చేయాలి. ఏ యజ్ఞం ఉదయం పూట చేయాలి, ఏ యజ్ఞం మధ్యాహ్నం పూట చేయాలి, ఏది సాయంత్రం పూట చేయాలి, ఇవన్నీ వివరంగా చెప్పబడి ఉన్నాయి శాస్త్రంలో. అదిదా యథాకాలం. యథాకాలం చ ఆహుతయ, ఆహుత అంటే ఆహుతి చేయబడినటువంటి, ఆహుతయ మొదటి నైన్లో ఎస్ చరతే, యహ చరతే ఎవరు కర్మలను ఆచరిస్తాడో, చరతి మీన్స్ చర్ మీన్స్ టు ఫాలో, టు ఆచరణ అనే దాంట్లో నుంచే వచ్చింది ఆ అనేటువంటిది ఉపసర్గ. చర్ ధాతువుల నుంచి ధాతువుకి ఆ అనేటువంటిది ఉపసర్గ చేరడం వల్ల ఆచరణ. చాలా వరకు తెలుగు పదాలన్నీ సంస్కృత పదాలే, అందుకని ఆచరణ అంటాం. యహ ఆచరత, ఎస్ చరతే అంటే ఎవరైతే ఆచరిస్తారో అని అర్థం, కర్మలను ఆచరిస్తారో. అతనిని తమ్, అతనిని ఆ యొక్క యజమానుణ్ణి, యజమానుడు ఎవరు, గృహస్థ, గృహస్థుడు ఎవరైతే ఈ యొక్క వైదిక కర్మలను చేస్తాడో అతడు, యహ ఆచరతే తమ్ అతనిని, ఏతాహ ఆహుతయ, ఏతాహ ఆహుతయ అంటే ఈ యొక్క ఆహుతి చేయబడినటువంటి, ఈ ఆహుతులు ఉంటాయి కదా ఇవి ఎలా ప్రయాణం చేస్తాయట, సూర్యస్య రశ్మయ, అవి సూర్యరశ్మి ద్వారా ప్రయాణిస్తాయట ఈ ఆహుతులు. అగ్నిదేవుడు తీసుకుంటాడు కదా ఆహుతుల నుంచి, ఆ ఆహుతులు ఏం చేస్తాయట, ఆ సూర్యరశ్మి గుండా ప్రయాణం చేస్తాయట. అందుకని సూర్యకిరణాలకు ఎందుకు నమస్కారం చేస్తామండి మనం, సూర్యకిరణాలు దే ఆర్ కొరియర్ సర్వీస్ అన్నమాట. అందుకని సూర్యస్య రశ్మయ, సూర్యస్య అంటే సూర్యుని యొక్క అని అర్థం, రశ్మయ అంటే కిరణములు అని అర్థం. ఆహుతులు సూర్యకిరణములుగా మారి అను, అందుకనే మీరు ఎప్పుడైనా సూర్యకిరణాలు చూస్తూ ఉంటే చూసారా అందులో ఆ పొగలాగా కనపడుతుంది అది మనకు, ఆ బీమ్స్, సన్ రేస్ బీమ్స్, ఇఫ్ యూ సీ బ్యూటిఫుల్, యూ కెన్ సీ ద పార్టికల్స్, డస్ట్ పార్టికల్స్, స్మోక్ ఇన్ దాట్, డిఫరెంట్ కలర్స్ యూ కెన్ సీ ఇన్ దాట్, ఆ రష్మీస్లో కిరణాల్లో. సో ఆ కిరణాలుగా మారి అయ్యి ఆదదాయన్, ఈ యజమానుణ్ణి తీసుకువెళతాయట. ఏ యజమాని అయితే తను ఇవన్నీ చేశాడు అగ్నిహోత్రాలు, ఇతను చనిపోయిన తర్వాత ఆ సూక్ష్మ శరీరాన్ని ఈ కిరణాల ద్వారా తీసుకువెళతాయట, ఆ సూక్ష్మ శరీరాన్ని ఎక్కడికి తీసుకువెళతాయట అది చెప్తున్నారు. ఆదదాయన్ ఎత్ర దేవానాం పతిహీన, ఎక్కడైతే దేవతలకు పతి అంటే మాస్టర్, నాయకుడు, దేవతలకు నాయకుడు ఎవరండి, ఇంద్రుడు, ఇంద్రుడు ఉండేటటువంటి లోకానికి దేవానాం పతి, ఆయన ఉండే చోటు ఎక్కడండి, స్వర్గలోకం. స్వర్గలోకం అని చెప్పచ్చు కదా, ఉపనిషత్తు చెప్పడం ఏం చెప్తాడు, శ్రీ దేవానాం పతి ఎత్ర, ఎక్కడైతే దేవతల యొక్క పతి ఉంటాడో, దేవతల యొక్క అధిపతి ఉంటాడో అక్కడికి తీసుకువెళ్తాడంటే అర్థం చేసుకోండి స్వర్గలోకం అని. ఇంద్రుడు ఎక్కడుంటాడండి, స్వర్గలోకంలో ఉంటాడు. అంతేకాదు ఏక అధివాస అన్నారు, ఆయన ఒక్కడే నాయకుడు అక్కడ, వేరే ఇంకెవరు ఉండడానికి వీల్లేదు. ఏక అధివాస, అది అర్థం. ఏక అధివాస అంటే ఆయన ఇంద్రుడే ఆ యొక్క స్వర్గాన్ని మొత్తానికి కూడా ప్రభువు అని అర్థం. అధివాస అంటే ఒక్కడే అధికారి అని అర్థం. ఎక్కడైతే ఇంద్రుడే ఒక్కడే అధికారి అయి ఉన్నాడో ఆ స్వర్గలోకానికి ఈ యజమానిని మరణానంతరం పుణ్యకర్మలు చేయడం వల్ల ఆ సూర్యకిరణాలు అతన్ని సూక్ష్మ శరీరాన్ని తీసుకువెళతాయట. ఎలా తీసుకువెళతాయండి? బ్యాండ్ మేళంతో తీసుకువెళతాయి. బ్యాండ్ మేళం అంటే తెలుసు కదా. ఎలాగైతే ఇక్కడ వివాహాలు చేసేటప్పుడు బ్యాండ్ మేళాల లైట్లు పెట్టి ఊరేగింపు చేసి తీసుకెళ్తారో, ఈ యజమానిని పుణ్యకర్మలు చేయడం వల్ల, అగ్నిహోత్రం పద్ధతిగా, వైదిక కర్మలన్నీ పద్ధతిగా చేయడం వల్ల, నిష్ఠ నియమాలతో శ్రద్ధతో చేయడం వల్ల ఈ యొక్క ఆహుతులు కిరణాలుగా మారి ఇతన్ని తీసుకెళ్తాయట. ఎక్కడికి తీసుకువెళతాయి, ఎవరు తీసుకువెళతారు, ఎప్పుడు ఏ సమయంలో తీసుకువెళతారు అనేటటువంటిది అయింది. ఇప్పుడు ఏమిటి అర్థమైంది మనకి ఇప్పుడు ఈ మంత్రం వల్ల? ఎవరైతే బాగా వేదీప్యమానంగా వెలుగుతున్న జ్వాలల్లో ఆహుతి చేస్తారో ఆ యజమాని మరణానంతరం సూక్ష్మ శరీరాన్ని ఆ ఆహుతుల కిరణాల రూపంలో ఈ యొక్క సూక్ష్మ శరీరాన్ని, ఆ యజమాని సూక్ష్మ శరీరాన్ని ఆ యొక్క స్వర్గలోకానికి తీసుకువెళతాయి అన్నారు. ఎలా తీసుకువెళతాయండి? సాదా సీదాగా తీసుకువెళతాయా? చాలా ఆర్భాటంగా తీసుకువెళతాయట అని ఆరవ మంత్రంలో చెప్తున్నారు ఎలా తీసుకువెళతాయి అని. ఆరవ మంత్రం
తమాహుతయ సువర్చస సూర్యస్య రశ్మిభిః యజమానం వహంతి ప్రియాం వాచమభివదంతి అర్చయంత్యః ఏషవ పుణ్యః సుకృతో బ్రహ్మలోకః.
చాలామంది మరణానంతరం నేను ఎట్లా ప్రయాణం చేస్తాను, ఎటు వెళ్తాను అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు కదా. వాళ్ళందరికీ చాలా సబ్జెక్ట్, డియరెస్ట్ సబ్జెక్ట్ అన్నమాట ఇది. ఆ మరణకాలంలో తర్వాత ప్రయాణం కోసమే కదా నీ చేసే పుణ్యకర్మలన్నీ. అందుకని ఇది తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఏం చెప్తోంది మంత్రం? అంగిరసుడు ఏం చెప్తున్నారు? ఏహి ఏహి ఇతి తం ఆహుతయ సూర్యస్య రశ్మిభిః సువర్చస యజమానం వహంతి. యజమానం వహంతి, యజమానిని వహంతి అంటే లీడ్ చేస్తున్నాయి అన్నమాట. వహ్ ధాతు మీన్స్ టు లీడ్, నడిపిస్తూ తీసుకువెళ్తున్నాయి. ముందు ఉంటారు కదా, రండి రండి అంటాం కదండ. ఏహి ఏహి అంటే రండి రండి అని పిలవడం అంటే. తమిళంలో వాంగో వాంగో అంటారు చూసారా వాళ్ళు? వాంగో వాంగో అంటే ఏమిటి? ఆదరణ తెలిసిపోతుంది కదా. ప్లీజ్ కమ్ అంటే ఏమిటి? ఈ పిలవడంలోనే తెలిసిపోతుంది ఎంత ఆప్యాయత ఉంది, హౌ ఇంపార్టెంట్ దస్ పర్సన్ అన్నది. రిచెస్ట్ పర్సన్, పాపులర్ పర్సన్, పద్మశ్రీ, పద్మవిభూషణ్, భూషణ్, ఈ పదవులన్నీ ఉంటాయి అనుకోండి, టైటిల్స్. ఇంకొంచెం గేట్ వరకు వెళ్ళి అక్కడికి వెళ్ళి పిలుస్తాం. అరగంట ముందే నుంచుంటాం అక్కడ, వాళ్ళు రావడానికి ముందే కదా. బాగా ప్రఖ్యాతులైనటువంటి వాళ్ళు, ధనవంతులైనటువంటి వాళ్ళు, ముఖ్యులు, మనకు చాలా అవసరం, వాళ్ళతో పనుంది అనుకున్నప్పుడు ఏం చేస్తామండి? అక్కడే నుంచుంటాం అరగంట సేపు. తెలుసు అరగంట తర్వాతే ఆయన వచ్చేది అన్న, కానీ నుంచుంటాం. దాన్ని బట్టి తెలుస్తుంది మనం ఎంత ఎవరికి ఎప్పుడు ఇంపార్టెన్స్ ఇస్తాము అనేది. అదేవిధంగా ఈ సూర్యరశ్మిలు ఏం చేస్తాయట, ఆహుతులు ఆ యొక్క యజమానిని రండి రండి అని పిలుస్తాయట. తం వహంతి, యజమానం ఏహి ఏహి ఇది వహంతి. తర్వాత సువర్చస, ఎటువంటి ఆహుతులున్న ఆయన, ఆ యజమాని ఎటువంటి ఆహుతుల్లో అయితే ఈ ఆహుతి చేశాడో, దేదీప్యమానమైనటువంటి ఆహుతుల్లో కదా, అగ్నిహోత్రంలో కదా ఈయన వేశాడు. కాబట్టి దేదీప్యమానమైనటువంటి సువర్చసహ అంటే ప్రకాశమైనటువంటి తేజోవంతులైనటువంటి ఆహుతులు అని అర్థం. ఆహుతయ ఈ ఆహుతులు దీప్తివంతమైన అని అర్థం. తేజోవంత సువర్చస అంటే వర్చస్సు అంటాం చూసారా, బ్రహ్మవర్చస్సు అండి. ఆయన ముఖంలో వర్చస్సు ఉంది అంటాం. ఏమిటి వర్చస్సు అంటే? కాంతి. కాంతి అంటే ఏమిటి? అన్న బల్బ్ ఏమైనా పెట్టుకున్నాడా తలకాయలో అంటే ఏం కాదు. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అన్నారు. శాస్త్రం చదివి శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడై ఉన్న వాళ్ళకి ఆ యొక్క శాస్త్ర పఠనం వల్ల ఆ మనస్సు నిర్మలంగా ఉండడం వల్ల మన ముఖంలో ఆ ప్రకాశం తెలుస్తుంది. ద గ్లో అంటాం ఇంగ్లీష్లో. కాబట్టి ఏది మనం ఇస్తే అదే మనకు లభిస్తుంది, దానికి ఇది తార్కాణం. ఎప్పుడైతే ఈ యజమాని దేదీప్యమానేటువంటి అగ్నిహోత్రంలో ఆహుతి చేశాడో అటువంటి ప్రకాశమైనటువంటి ఆహుతినే అతన్ని తీసుకువెళతాయి అంటే కదా. అందుకే మనం ఏది ఇస్తామో మనకు అదే తిరిగి వస్తుంది అన్న దానికి తార్కాణం ఇది. ఉదాహరణ, సువర్చసహ దీప్తమైనటువంటి ఆహుతులు ఇతన్ని రండి రండి అని, ఏష వహ సుకృత అన్నాడు. మీరు ఇక్కడికి రండి అని. ఎక్కడికని? బ్రహ్మలోకానికి అన్నారు. బ్రహ్మలోక అన్నారు. సుకృత ఏష, నాలుగో లైన్లో ఏష వహ సుకృత బ్రహ్మలోక, మేము మిమ్మల్ని బ్రహ్మలోకానికి తీసుకువెళుతున్నాం అన్నారు. అంటే బ్రహ్మలోకం దగ్గర, అక్కడ బ్రహ్మలోకం అంటే స్వర్గలోకం. ఎందుకు స్వామిని బ్రహ్మలోకం ఉంటే స్వర్గలోకం చెప్తారు అని అంటే, ముందు శ్లో మంత్రంలో ఏం చెప్పబడింది? పతిరేకోధి వాస దేవానాం పతి అని చెప్పబడింది. దేవానాహం పతి బ్రహ్మలోకంలో ఉంటాడండి. దేవానాం పతి ఎక్కడుంటారు? స్వర్గలోకంలో ఉంటారు. కాబట్టి ఇక్కడ బ్రహ్మలోకం అని చెప్పబడినటువంటి పదాన్ని మనం స్వర్గలోకంగా అర్థం చేసుకోవాలి. ఇదేమిటండి, ఇప్పుడేమో స్వర్గలోకం అన్నారు ముందు మంత్రంలో, ఇప్పుడేమో బ్రహ్మలోకం అంటున్నారు అన్న కన్ఫ్యూజనా? ప్రింటింగ్ మిస్టేకా? అక్కడంతా ప్రింటింగ్ మిస్టేక్ ఉండదు, మిస్టేక్ అంతా ఇక్కడ ఉంటుంది మన బుర్రలో. సరిగ్గా అర్థం చేసుకోవాలి. అందుకని భాష్యకారులు కమెంటేటర్స్ అందరు రాస్తారు. అంతేకాదు మన యొక్క యుక్తిని కూడా ఉపయోగించాలి కదా. ముందు మంత్రంలో చెప్పబడినటువంటిది దేవానాం పతి ఏకోధివాస ఎత్ర నివసది తత్ర ఏవ ఈ విల్ టేక్ దేర్ ఓన్లీ అంటే బ్రహ్మలోక మస్ట్ బి ద స్వర్గలోక. అర్థమైందా? బ్రహ్మలోకానికి తీసుకెళ్తుంది ఇది మీ బ్రహ్మలోకం స్వర్గలోకం. మీరు ఎలా రాగలిగారో తెలుసా? ఇక్కడ ఇది మీ పుణ్యం అని చెప్తున్నారు. ఏష ఏష సుకృత, ఏష అంటే ఇది, వహ మీ యొక్క, సుకృత అంటే చక్కగా ఆచరించిన కర్మ యొక్క ఫలితం అని అర్థం. కృతం మీన్స్ అంటే అంటే ఏమిటి? కర్మ. కృతం అంటే ఒక యాక్షన్ని చేయడాన్ని కృతం అంటాం. సుకృతం అంటే చక్కగా ఆచరింపబడినది అని అర్థం. చక్కగా ఆచరించబడినది అంటే అర్థం ఏమిటి? అన్ని నియమాలతో ఆచరించాడు. గురుదక్షిణ ఇవ్వడం మొదటి, అందులో గురుదక్షిణ లేకుండా చేస్తే కూడా లోపం. ఎంతమంది ప్రీస్టులు ఉండాలో అంతమంది ఉండాలి, ఏమేమి హోమ ద్రవ్యాలు ఉండాలో అవన్నీ ఉండాలి. అందుకని కచ్చిప్పుగా ఉన్నది ఇవ్వయ్యా అని అడగకూడదు. చేసేటప్పుడు లోభిత్వంతో చేయకూడదు ఏది కూడా. డబ్బు ఖర్చు అయిపోతుందేమో అని చేయకూడదు. అలా చేస్తే అంత ఫలితమే వస్తుంది మనకు ఫలితం కదా. అందుకని మీరు చక్కగా చేసినటువంటి కర్మల యొక్క ఫలం ఇది అని చెప్తున్నారు. ఏది? ఈ బ్రహ్మలోకం అని చెప్తారు. చెప్తూ ప్రియాం వాచం, ప్రియమైనటువంటి మాటలను చెప్తారు. చాలా బాగా చేశారండి మీరు యజ్ఞం యాగం, చాలా శ్రద్ధతో చేశారు, చాలా భక్తితో చేశారు. మీరు చేసినట్లుగా ఎవరు చేయలేరు. మీరు చేసిన అన్నదానం, మీరు చేసిన ఇచ్చిన గురుదక్షిణలు ఇవన్నీ కూడా చాలా ఉన్నతమైనటువంటి అని చెప్పి పొగుడుతూ ఉంటారు. వాళ్ళకి ఎట్లా తెలుసు అండి అని అడగవాకండి, వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్ ఇట్ ఈజ్ ఇన్ రికార్డింగ్ సిస్టమ్. చిత్రగుప్తుడు అంటారు కదా, ఆయన యమధర్మరాజు దగ్గర విష్ణుగుప్తులు ఉంటారు కదా, వీళ్ళందరూ వాళ్ళకి ఏమైనా చిట్టాలు రాసే పని. అందుకని మనం చేసే ప్రతి పని కూడా ఈ యొక్క సృష్టిలో రిజిస్టర్ అయిపోతుంది. మనం అనుకుంటా ఎవరికి తెలియదులే అనుకుంటున్నాం. పరమాత్మకు తెలుసు. అందుకని ప్రియాం వాచం అంటే ప్రియమైనటువంటి మాటను అభివదంత్యః, ఈ ఆహుతులు అంటే ఆహుతులు అంటే దేవతారూపంలో అని అర్థం. ఆహుతులు అనేటువంటి దేవతారూపంలో వాళ్ళు ఈయనకి ప్రియమైన మాటలు చెప్తూ మీరు చేసినటువంటి పుణ్యం అండి, అందుకని రెడ్ కార్పెట్తో వెల్కమ్ అన్నమాట. ఇప్పుడు అందరికి రెడ్ కార్పెట్ వేస్తారు కదా వచ్చే వాళ్ళందరికీ, అందుకని ఎక్కడో రెడ్ కార్పెట్ వేయటం కాదండి, ఇక్కడ కూడా గులాబీ. ఆయనకి చూడండి పద్మశ్రీ బిరుదు వచ్చేసిందండి అంట. పద్మశ్రీ తీసుకుని ఆయనకి పద్మభూషణ్ రాలేదే అని, పద్మభూషణ్ తీసుకునే ఆయనకి పద్మ విభూషణ్ అని ఇవ్వలేదే అని దిగులు. ఇది కర్మకాండ యొక్క లిమిటేషన్, అర్థమైందే. అందుకని తృప్తి అనేటువంటిది ఉండదు. అసలు ఏ టైటిల్ లేని వాళ్ళే పద్మశ్రీ ఇస్ బెస్ట్ అనుకుంటాం. పద్మశ్రీ వచ్చిన వాడు పద్మభూషణ్ వస్తే బాగుండేది అనుకుంటాడు, పద్మభూషణ్ వచ్చిన వాడు పద్మ విభూషణ్. అవి ఇవి కాదు, ఆస్కార్ అవార్డు కావాలి. ఏ ఫీల్డ్ అన్నా తీసుకోండి, పొలిటికల్ ఫీల్డేనా, సినిమా ఫీల్డేనా, క్రికెట్ ఫీల్డ్, ఏ ఫీల్డ్ తీసుకున్నా కూడా వచ్చిన దాంతో తృప్తి ఆనందం ఉండదు. అది చెప్పబోతున్నారు తర్వాత మంత్రంలో గురువు గారు. కాబట్టి రెడ్ కార్పెట్ పరిచి ఆయనకి, ఎర్రటి కార్పెట్ పరిచి పూలతో ఆయన ఆహ్వానిస్తుంటారు. ఇవన్నీ సినిమాల్లో చూసుంటాం మనం, ఆహ్వానిస్తారన్నమాట. మంచి ఆనందకరమైనటువంటి మాటలు చెప్తూ అభివదంత్యః అర్చయంత్యః, పూజిస్తారట ఆయన. ఆయనకి ఎక్కడ కష్టం కలగకుండా ఏసీ కారులో కింద కాలు పెట్టంగానే వెంటనే ఇంకొక కారు, వారి కారు ఏదో డైరెక్ట్గా ఫ్లైట్ దగ్గరికే వెళుతుంది. లగేజ్ కూడా చెక్ చేయాల్సిన పని ఉండదు, ఎందుకంటే సుకృతం. అందుకని ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి లోకల్లో ఏసీ కారు కూడా అంటే నాట్ ఇండియన్ మేడ్, ఫారిన్ మేడ్ కారు, ఫారిన్ నుంచి రావాలి. ఆ కారు రోడ్డు మీద వెళుతున్నదా ఆకాశంలో వెళుతున్నదా అనేటువంటి సందేహం కలగాలి. కారులో వెళుతున్నట్టే తెలియదండి, ఏమిటండి అదంతా సుకృతమే కదండి. కాబట్టి సుకృతం అదంతా కూడా అలా ఆయన చెప్తూ ఆయన్ని తీసుకువెళతాయట. ఎక్కడికి? బ్రహ్మలోకానికి అన్నాడు. ఏ హీహీతి తమ్ ఆహుతయ సువర్చస సూర్యరశ్మి యజమానం వహంతి. తీసుకెళ్ళేటప్పుడు కూడా సైలెంట్గా ఉన్నారనుకోండి ఏం బాగుంటుంది. అందుకని మనం కూడా ఎవరినన్నా చీఫ్ గెస్ట్ వాళ్ళని తీసుకొచ్చేటప్పుడు ఏం చెప్తా మాట్లాడతాం, వి హ్యావ్ టు టాక్ పొలైట్లీ, వినయంగా విధేయతతో వాళ్ళని నొప్పించకుండా మాట్లాడాలి, మాట్లాడాలి కదా. అంతేగాని మాట్లాడకుండా అప్పుడే నోటి మీద వేలేసుకొని వస్తే మర్యాదగా ఉండదు. అందుకని ఇదంతా ఇప్పుడు నేర్చుకున్నది కాదండి, ఆ రోజుల నుంచే ఉన్నది, వేదకాలం నుంచే. ప్రియాం వాచం అభివదంత్యః, అభివాదనం చేసి నమస్కారం చేస్తారట, అర్చన చేస్తారట, పూజ చేస్తారట. ఇదంతా మీ పుణ్యం అండి, మీ పుణ్యం, మీరు చేసినటువంటి పుణ్యకర్మ అని చెప్పి అక్కడికి తీసుకువెళతారు. అంటే తీసుకువెళ్ళారండి, తర్వాత ఏమవుతుందని చెప్పండి అన్న. చాలా ఆతృతగా ఉంది కదా, తీసుకువెళ్ళాక అక్కడికి వెళ్ళి ఏం చేస్తారండి అన్నారు. ఆ తర్వాత సంగతి చెప్పడం అంగీరసుడు, వెళ్ళారు స్వర్గలోకానికి, అది మనకు తెలుసు కదా, చెప్పక్కర్లే. రంభా ఊర్వశి ఉంటారు, డాన్స్ చేస్తుంటారు, ఎప్పుడు మ్యూజిక్ సీజనే. మన మద్రాసులో లాగా నెల రోజులు కాదు, ఎప్పుడు మ్యూజిక్ సీజనే, ఎప్పుడు అమృతం తాగుతూ ఉంటారు. నో వాటర్ ప్రాబ్లం, నో మస్కిటో ప్రాబ్లం, నో ఎయిర్ పొల్యూషన్, నో సౌండ్ పొల్యూషన్. ఎవరు యంగ్, జుట్టు నెరవడం, పళ్ళు ఊడడం ఉండదు. ఆ సూక్ష్మ శరీరం ఇంకొక శరీరాన్ని పొందుతుంది అక్కడ, అవన్నీ అనుభవించడానికి. ఆ చేసిన పుణ్యం అంతా అనుభవించాలి కదండి, అనుభవించడానికి శరీరం కావాలి కదా. ఆ శరీరాన్ని, మంచి శరీరాన్ని పొంది ఆ సుఖాలన్నీ అనుభవిస్తూ ఉంటాడు. ఎంతకాలం? వీసా ఉన్నంతకాలం, వీసా ఉన్నంతకాలం అక్కడ ఉండనిస్తారు. మధ్యలో అమృతం తాగుతూ ఉంటాడు మేనక గారు ఊర్వశి, వాళ్ళ డాన్స్ నృత్యం చూస్తూ ఉండగానే సడన్గా ఎవరు వచ్చి మెడకాయ పట్టుకుంటారు ఇక్కడ వెనకాల. ఎవరా అని ఇట్లా చూస్తే అయిపోయింది పుణ్యం, నడు వెనక్కి అంటారు. అర్థమైందా? మీకు అర్థమైంది అనుకుంటాను. అర్ధచంద్రాకారంలో ఇది అర్ధచంద్రాకారం అంటాం. వెన్ యువర్ పుణ్య హ్యాస్ గాన్ ఎగ్జాస్టెడ్ ఓవర్, దే విల్ పుష్ యూ టు ద అగెయిన్ పుచ్చు లోక. తెలియదు, నాకు తెలియదు అదంతా. ఇక్కడ పుణ్యం అయిపోయింది, నువ్వు ఎక్కడికన్నా పో. ఆ తర్వాత సంచిత కర్మ టేక్ విల్ కేర్ ఆఫ్ అన్నావు. పుణ్యం అయితే పుణ్యం, మళ్ళీ మనుష్య జన్మ మిశ్రితం, లేకపోతే పాపకర్మ అయితే పాపలోకానికి. ఆ చేసిన పుణ్యకర్మ అంతవరకే స్వర్గంలో అనుభవించడంతో అయిపోయింది. అంటే ఏమిటండి? అశాశ్వతం స్వర్గలోకం, అశాశ్వతం. అందుకని కానీ వాళ్ళు ఏమనుకుంటారట, ఈ కర్మలన్నీ చేసేవాళ్ళు స్వర్గలోకానికి వెళ్ళిన వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళ కర్మ ఎటువంటిది, వాళ్ళ కర్మ ఫలితం ఎటువంటిది అని ఈ మంత్రం చెప్తోంది. ఇప్పుడు 7వ మంత్రం చదువుతాం. 6వ శ్లోకం అర్థమైంది కదా వివరంగా? చాలా బాగా అర్థమైందండి, సింపుల్ కదా. ఇట్లాంటివన్నీ బాగా అర్థమవుతాయి మనకి. ప్లవహేతే అదృఢా యజ్ఞరూపాః అష్టాదశోక్తం అవరం ఏషు కర్మ ఏతచ్ఛేయో ఏభినందంతి మూఢాః జరామృత్యుం తే పునరేవాపియంతి. ఏషు ఏతే అదృఢాః యజ్ఞరూపాః, ఏషు కర్మ అవరం. దీని అర్థం ఏం చెప్తున్నారంటే, ఏతే అంటే ఈ యొక్క, ఏతే అంటే ఇటువంటి, యజ్ఞరూపాహ మొదటి లైన్. యజ్ఞరూపాహ అంటే యజ్ఞరూపులైనటువంటి అష్టాదశ మీన్స్ దశ అంటే 10, అష్ట అంటే 8, 10 + 8 ఎంతండి? 18, 18 అని అర్థం. అష్టాదశ ఉక్తం, ఏదైతే 18 ఫ్యాక్టర్స్, 18 ఫ్యాక్టర్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ యజ్ఞం, వాట్ ఎవర్ హీ హ్యాస్ డన్, యజ్ఞం, యాగం, హోమం, ఆల్ దీస్ థింగ్స్, అందులో 18 విషయాలు ఉంటాయి. 18 అంగాలతో కూడినటువంటిది అని అంటుంది. ఒక యజ్ఞం చేయాలంటే ఎవరెవరు ఉండాలి అన్నారు, ఋత్విక్కులు అంటాం. 18 ఏమేమిటి? ఋత్విక్కులు. ఋత్విక్కులు అంటే ఋగ్వేదం చెప్పేటటువంటి పురోహితులు అంటాం. చూసారా మనం, ఋత్విక్కులు అంటే పురోహితులు. ఒక్కొక్క వేదానికి ఒక్కొక్క పురోహితుడు. ఋగ్వేదం చదివినటువంటి పురోహితుడు ఋగ్వేద పురోహితుడు, తర్వాత సామవేదం చదివినటువంటి పురోహితుడు, యజుర్వేదం చదివినటువంటి పురోహితుడు, అథర్వణ వేదం చదివినటువంటి పురోహితుడు. 4 పురోహితులు కావాలి చెయ్యాలంటే. అంతేకాకుండా 4 కాకుండా ఒక్కొక్క వేదానికి, ఆ యొక్క వేదానికి సంబంధించిన వాళ్ళే కాకుండా ఇంకా 3 పురోహితులు ఎక్స్ట్రా ఉండాలిట. అంటే ఒక్కొక్క వేదానికి 4 పురోహితులు ఉండాలి. అప్పుడు 4 వేదాలకి మొత్తం ఎంతమంది పురోహితులు అయినారండి? 16. 4 × 4 = 16. మ్యాథమెటిక్స్, ఈ మాత్రం మ్యాథమెటిక్స్ మాకు తెలియదండి. 4 × 4 = 16 అన్నాను. యజమాని, పత్ని, మొత్తం ఎంతమంది అండి? 18. కాబట్టి ఏ వైదిక కర్మ చెయ్యాలి అన్నా కూడా, ఆ వేద మంత్రాలు చదవాలన్నా, సామగానం చెయ్యాలన్నా, అందుకని ప్రతి వైదిక కర్మలో
ఆ వేదాలకు సంబంధించిన మంత్రాలు చదవాలి. అవి చదవాలి అంటే ఆ వేదం చదివినటువంటి పురోహితుడు కావాలి. ఒక్క పురోహితుడు చెప్పలేడు ఆ మంత్రాన్ని. నలుగురు పురోహితులు కనీసం ఉండాలి. ఒక మంత్రమా రెండు మంత్రమా చెప్పడం, గంటల తరబడి చెప్పాలి. మనకు ఒక శ్లోకం చెప్పడానికి నోరు తిరగ కష్టపడిపోతున్నాం. అక్కడ చెప్పాలంటే నలుగురు కావాలి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ పేర్లు వినండి, చాలా అందంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. నలుగురు పురోహితులు ఒక్కొక్క వేదానికి, ఋత్విక్కులు అంటాం అందరినీ కలిపి. హోత, మొదటి పురోహితుడి పేరు హోత. తర్వాత అధ్వర్యుహు, అధ్వర్యుడు. హోత అనేది ఋగ్వేద పురోహితుణ్ణి హోత అంటారు. యజుర్వేద పురోహితుణ్ణి అధ్వర్యుడు అంటాం. అథర్వణ వేద పురోహితుణ్ణి బ్రహ్మ అంటాం, బ్రహ్మ. సామవేద పురోహితుణ్ణి ఉద్గాత అంటాం, ఉద్గాత. ఎందుకంటే సామవేదం అనేటువంటిది ఓంకారంతో కూడినటువంటిది, ఓంకారం అనేటువంటిది గానం, సామగానం. అందుకని పురోహితుడు గానం చేయాలి, సామగానం చేయాలి. అందుకని ఆయన పేరు ఉద్గాత. ఎవరైతే ఉచ్చమైనటువంటి ఉచ్చస్వరంలో గానం చేస్తారో ఆయన ఉద్గాత అన్నారు. వీళ్ళు మెయిన్గా నలుగురండి. తర్వాత పురోహితులు ప్రతిస్థోత, ప్రతిస్థోత ఐదు. ఆరు బ్రాహ్మణాచ్ఛంసి, బ్రాహ్మణాచ్ఛంసి, బ్రాహ్మణాచ్ఛంసి. ఏడు ప్రస్తోత, ప్రస్తోత. ఎనిమిది, ఎనిమిదవ పురోహితుడు మైత్రావరుణ, మైత్రావరుణ. తొమ్మిది, తొమ్మిదవ పురోహితుడు అచ్చావాక్, అచ్చావాక్. పదవ పురోహితుడు నేష్ట, నేష్ట. పదకొండు అగ్నిద్ర, అగ్నిద్ర. పదకొండు. పన్నెండవ పురోహితుడు ప్రతిహర్త. వాళ్ళకి వాళ్ళ వాళ్ళ పనులు ఉంటాయండి, అందరూ ఒకే పని చేయకూడదు. ఎవరెవరు ఏమేం పని చేయాలి ఆ యజ్ఞం జరిగేటప్పుడు అని చెప్పి రూల్స్ ఉంటాయి. ఈ బ్రహ్మ అనే పురోహితుడు సూపర్వైజ్ చేయడమే ఆయన పని, అందరు సరిగ్గా చేస్తున్నారా లేదా అని. ఎవరైనా సరిగ్గా చేయకపోతే లోపం వస్తే పాపం అంతా బ్రహ్మకే వస్తుంది. ప్రాయశ్చిత్తం చేయాలి. ప్రతిహర్త. పదమూడ గ్రావస్తోత, గ్రావస్తోత. పద్నాలుగు ఉన్నేత, ఉన్నేత. ఇవన్నీ ఛాందోగ్యోపనిషత్తులో వస్తాయి ఈ పేర్లన్నీ. పదిహేను పోత, పోత. పదహారు పురోహితుడు సుబ్రహ్మణ్య. పదిహేడు యజమాని, పద్దెనిమిది పత్ని. యజమాని పత్ని ఈ పదహారు పురోహితులు. వీళ్ళందరూ ఉన్న ఆ కర్మను ఏమంటారండి, అష్టాదశం ఉక్తం. ఈ పద్దెనిమిది మంది ఉన్నటువంటి వీరంతా ఉండి చేసేటువంటి కర్మని, వైదిక కర్మని అష్టాదశోక్తం కర్మ అంటాం. ఎటువంటి కర్మట ఇది? అవరం కర్మ. అవరం కర్మ అంటే దుర్బలమైనటువంటిది, హీనమైనటువంటి కర్మ. అష్టాదశోక్తం అవరం యేషు కర్మ. ఏ కర్మనైతే చేసి వీళ్ళు స్వర్గానికి వెళ్ళారో ఆ కర్మ ఇన్ఫీరియర్ అని అర్థం, నాట్ సుపీరియర్ అండి. అవరం కర్మ. మరి ఇందాక పొగిడారు కదండి, అక్కడ గ్లోరిఫై చేశారు కదా అన్నారు, అప్పుడు గ్లోరిఫై చేశామండి. ఫ్రమ్ ద స్టాండ్ పాయింట్ ఆఫ్ బ్రహ్మ విద్య దిస్ కర్మ ఈజ్ ఇన్ఫీరియర్. మనకు మనం చూసుకుంటే అద్దంలో పొడుగ్గానే కనపడతాం, కానీ పొడుగాటి వాడు మన పక్కన నుంచుంటే ఆరు అడుగుల వాడు మనం ఎంత పొడుగ్గా ఉంటామండి, పొట్టిగా ఉంటాం కదా. ఇన్ ఫ్రంట్ ఆఫ్ దట్ పరావిద్య, బ్రహ్మ విద్య, బ్రహ్మజ్ఞానం, ఈ కర్మకాండ అంతా కూడా ఇన్ఫీరియర్. ఇప్పుడు ఇక మనకు అర్థం కాదు, ఫలం చెప్పినప్పుడు కానీ మనకు అర్థమవుతుంది దాని యొక్క రిజల్ట్ ఏమిటని. అవరం ఏషు కర్మ ప్లవాహ ఏతే అధృడాహ, ఈ యజ్ఞ రూపాలన్నీ కూడా ఏవైతే ఈ 18 మంది వ్యక్తులతో కూడుకొని చేయబడినదో ఈ యజ్ఞ రూపాలన్నీ కూడా అధృఢాహ, దృఢం కావు. దే ఆర్ నాట్ స్టడీ, దే ఆర్ నాట్ ఫర్మ్. అధృఢాహ, దృఢం అంటే ఏమిటి? బలం, పటిష్టం. అధృఢం అంటే ఏమిటి? పటిష్టంగా లేకపోవడం, బలంగా లేకపోవడం. దానికి ఉదాహరణ చెప్తున్నారు సంగిరసుడు. ప్లవాహ, ప్లవాహ అంటే ఏమిటి? నదిలో పోయేటప్పుడు ఆ చిన్న తెప్పతో, తెప్ప మీద ప్రయాణం చేస్తారు చూడండి, తెప్ప అంటాం దాన్ని, అది ఎక్కువ దూరం ప్రయాణం చేయలేదు. నదిలో అయితే ప్రయాణం చేయగలదండి. ఈ తెప్పలతో మీరు సముద్రంలో ప్రయాణం చేయగలరా? సముద్రంలో ప్రయాణం చేయలేము. సముద్రంలో ప్రయాణం కాదు, అసలు ఎంటర్ కూడా అవ్వలేము, కొట్టుకుపోతాం ఆ సముద్ర వలలకి. ఈ సంసారం అనే సముద్రంలో ఈ తెప్ప, యజ్ఞం కర్మలు వైదిక కర్మలు అనేటువంటి తెప్పలను పెట్టుకొని ఈ సముద్రాన్ని, సంసార సముద్రాన్ని దాటాలనుకుంటావు, ఎంత తెలివి తక్కువతనం అని గుర్తు చేస్తున్నది మనకు. ఇది నింద అంటాను దీన్ని. స్తుతి అయిపోయింది. స్వర్గలోకానికి పోవడం స్తుతి, బ్రహ్మలోకానికి పోవడం స్తుతి. స్తుతి చేసిన వెంటనే దాన్ని నింద అంటాం, క్రిటిసైజింగ్. ఆ నింద చేయడం వల్లనే మనకు దాని యొక్క లోపం ఏమిటో తెలుస్తుంది. కాబట్టి ప్లవాహ ఏతేన, ప్లవాహ అంటే తేలికైనటువంటి, బలం లేనటువంటి తెప్పలు అని అర్థం. ఏషు కర్మ అవరం శ్రేష్టం, ఈ కర్మ కానీ వీళ్ళేమనుకుంటారట, ఈ యొక్క దుర్బలమైనటువంటి హీనమైన కర్మని చేసేవాళ్ళందరూ ఎలా ఆలోచిస్తారట? ఏత శ్రేయ ఏ అభినందంతి మూఢాహ, ఈ కర్మంతా చేసి ఆహా నేను ఆ యాగం చేశానండి, నేను సోమయాజినండి, ఆ యాగం చేశాను, ఈ యాగం చేశాను, ఇంత బాగా చేశాను, ఎన్ని రోజులు చేశాను, అన్నదానం చేశాను, ఆ యజ్ఞం, ఆ క్రతు ఇవన్నీ చేశానని చెప్పి లిస్టు చెప్పుకుంటున్నారే, ఎంత పుణ్యం వస్తుంది నాకు. అందుకని వాళ్ళు ఏమనుకుంటారు? మూఢాహ, వారు మూఢులు. ఎవరు? ఎవరైతే వాళ్ళు చేసిన కర్మల్ని అభినందించుకుంటూ ఉంటారో, ఎవరైతే వాళ్ళు చేసినటువంటి యజ్ఞ యాగాది కర్మలే సర్వస్వం, ఈ జీవితానికి ఇదే సార్థకం, ఈ జీవితానికి ఇంతకంటే పరమార్థం ఒకటి లేదు, నేనే అన్ని యాగాలు యజ్ఞాలు చేసిన వాణ్ణి అని చెప్పి చెప్పుకుంటూ ఇదే శ్రేయస్సు అని ఎవరైతే చెప్తారో వాళ్ళు మూఢులు అని చెప్తున్నారు అంగిరసు శౌనకుడితో. ఏతత్ శ్రేయ ఏ అభినందంతి మూఢాహ, అభినందంతి అంటే సంతసిస్తుంటారు, ఆనందపడుతూ ఉంటారు, వాళ్ళు చేసిన పనికి వాళ్ళు ఆనందపడుతూ ఉంటారు. అభినందంతి మూఢాహ ఏమిటండి అంటే, జరా మృత్యుం పునః ఏవ అపియంతే. ఈ మూఢులు ఎక్కడికి వెళతారో తెలుసా? స్వర్గలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఆ పుణ్యం అయిపోగానే క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. ఎక్కడ చూసాం ఈ శ్లోకం? చూస్తున్నాం 8వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ చెప్తారు. జరా మృత్యు, మళ్ళీ జన్మను తీసుకోవడం, మళ్ళీ వృద్ధాప్యం. జర అంటే వృద్ధాప్యం, మృత్యువు అంటే డెత్, అంటే చావు బతుకులు అంటాం తెలుగు, అచ్చ తెలుగులో చెప్పాలంటే చావు బతుకులు అంటే ఏంటి? బర్త్ అండ్ డెత్ సైకిల్. ఎవరైతే ఈ పూజలు ఇవన్నీ చేస్తారో, ఈ అవరం కర్మ హీనమైనటువంటి కర్మలు అవే శ్రేయస్ అనుకుంటూ చేస్తారో, తే పునః మళ్ళీ మళ్ళీ ఏవ అపియంతి, ఈ వృద్ధాప్యం, ఈ మరణ జనన మరణాలనే పొందుతూ ఉంటారు అన్నారు వాళ్ళు. కానీ ఏమనుకుంటున్నారు వాళ్ళు? ఏతత్ శ్రేయ, ఇది పరమ శ్రేయస్కరం అని చెప్పి అనుకుంటారు. అందుకని ఒకసారి ఇంగ్లీష్లో చెప్పాను, గుర్తుందా మీకు? హీ హూ నోస్ అండ్ నోస్ హీ నోస్ ఈజ్ ఎ వైజ్ పర్సన్. ఎవరికైతే నాకు తెలుసు అని తెలుసునో అతను జ్ఞాని. హీ, నేను ఫస్ట్ ఇంగ్లీష్లో చెప్తాను, దిస్ ఇంగ్లీష్ ఇస్ మోర్ కన్వీనియంట్ ఇన్ దిస్, యూ కెన్ ట్రాన్స్లేట్. ఒకసారి చెప్పాను, మళ్ళీ చెప్పాను, గుర్తుందో? నేను చెప్పినట్టుగా ఎక్కడ మొహంలో కనపడలే ఎవరిలో, గుర్తుందా? The he who knows and knows he knows is a wise person. ఎవరైతే నాకు తెలుసు అని ఎవరికైతే తెలుసో అతను జ్ఞాని, వైజ్ పర్సన్. అతను వైజ్ పర్సన్ అయితే నాకేమిటండి అంటే ఫాలో హిమ్ అన్నా. ఫాలో హిమ్, హీ హూ నోస్ అండ్ నోస్ హీ నోస్, ఫాలో హిమ్ అన్నారు. ఇటువంటి మనుషులు కొంతమంది ఉన్నారు ప్రపంచంలో. సెకండ్ వెరైటీ ఆఫ్ పీపుల్, హీ హూ నోస్ అండ్ నోస్ నాట్ హీ నోస్. అతనికి తెలుసు కానీ అతనికి తెలుసునని తెలియదు, తెలుసునని తెలియదు. హనుమాన్కి అన్నీ తెలుసు కానీ తనకు తెలుసని తనకే తెలియదు. తనకు బలం ఉన్నట్లు తనకు తెలియదు. హీ హూ నోస్ అండ్ నోస్ నాట్ హీ నోస్, అటువంటి వ్యక్తిని ఏం చేయాలి? హీజ్ ఎస్లీప్ అన్నాడు. ఎస్లీప్ అన్నాడు, నిద్రపోతున్నాడు. తన శక్తి తనకు తెలియకుండా నిద్ర లాంటి మత్తులో ఉన్నాడు. కాబట్టి వేక్ హిమ్ అప్ అన్నాడు. అతను నిద్ర నుంచి లేపు అన్నాడు. వేక్ హిమ్ అప్ ఫ్రమ్ దట్ స్లంబర్ ఆఫ్ ఇగ్నరెన్స్ అన్నారు. లేసే ఈ రకమైనటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు ప్రపంచంలో. సెకండ్ వెరైటీ, హోల్ హ్యుమానిటీ యూ కెన్ కేటగరైజ్ ఇన్ దిస్ ఫోర్ డివిజన్స్. థర్డ్ వెరైటీ, హీ హూ నోస్ నాట్ అండ్ నోస్ హీ నోస్ నాట్. అతనికి తెలియదు, అతనికి తెలియదని తెలుసు. ఎవరండి? అర్జునుడు. అర్జునుడికి తెలుసు, తనకు తెలియదని తనకు తెలుసు. శోకమోహాలతో ఉన్నాను నేను, నాకు జ్ఞానం లేదు, హే కృష్ణ ఇగ్నరెంట్ నేనని చెప్పి అర్జునుడికి తెలుసు. ఏం చేయాలి? టీచ్ హిమ్. అటువంటి వ్యక్తికి నాకు తెలియదు అని నాకు తెలుసు, అటువంటి వ్యక్తికి టీచ్ చేయాలి, బోధించాలి. హీ హూ నోస్ నాట్ అండ్ నోస్ హీ నోస్ నాట్, టీచ్ హిమ్. ఫోర్త్ కేటగిరీ అండి. మూడు కేటగిరీలు అయిపోయినాయి, కొంతమంది అట్లా ఉన్నారు ప్రపంచంలో. ఫోర్త్ కేటగిరీ ఇస్ మోర్ డేంజరస్. హీ హూ నోస్ నాట్ అండ్ నోస్ నాట్ హీ నోస్ నాట్. అతనికి తెలియదు, అతనికి తెలియదని తెలియదు. ఈ టైప్ ఆఫ్ పీపుల్ కూడా ఉన్నారండి ప్రపంచంలో. అదంతా ఆ బాపది ఎక్కువ ప్రపంచంలో. ఎవరంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ వీళ్ళే, ఈ కర్మకాండిన్స్. ఎందుకంటే వాళ్ళు చేసే కర్మలే శ్రేయస్కరం అనుకుంటూ ఈ ప్రపంచంలో ఒక బ్రహ్మ విద్య, ఆత్మవిద్య అనేటువంటి ఉన్నది, అది పొందాలి. ఈ యొక్క మనుష్య జన్మ యొక్క పురుషార్థం మోక్షమే, జ్ఞానాన్ని పొందాలి అనేటువంటిది ఒకటి ఉన్నది అనేటువంటిది వాళ్ళు ఒప్పుకోరు, అసలు తెలియదు, ప్రయత్నం చెయ్యరు. చేయకపోగా వాళ్ళకి తెలిసిందే పరమ శ్రేయస్కరం అనుకుంటూ ఉంటారు. ఎందుకు వేదాంత క్లాసుకు పోతావు? ఏమొస్తుంది అక్కడికి పోతే? నడుం నొప్పి, మోకాళ్ళ నొప్పులు వస్తాయన్నా. కూర్చోవాలి. ఏమన్నా పుణ్యమా పురుషార్థమా? అర్థమే కావడం లేదు. అదే గుడికి పోయి కాస్త ప్రదక్షిణం చేస్తే పుణ్యం అన్నా వస్తుందంట. ఏ అభినందంతి మూఢాహ అన్నారు. ఏం చెప్తాం వాళ్ళకి? ఏం చెప్పలేము. జరామృత్యుం పునః ఏవ అపియంతి. మళ్ళీ తిరిగి వాళ్ళు ఇదే జన్మని పొందుతారు అని చెప్పి నింద చేస్తున్నారన్నమాట. కర్మకాండని నిందిస్తున్నారంటే ఏమి చేయవద్దని కాదు. ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ద క్రిటిసిజం ఆఫ్ కర్మకాండ ఈజ్ నాట్ దట్ వీ హ్యావ్ టు టోటల్లీ అవాయిడ్ ద కర్మ అని. ఇంకే కర్మలు ఎందుకండి, మీరు చెప్పేశారు కదా ఇవన్నీ, అందుకని అన్నీ మానేస్తానన్నాడు. చేస్తే కదా మానేయడానికి. అసలు ఎంతమంది సంధ్యావందనం చేస్తున్నాం, త్రికాల సంధ్య చేస్తున్నారు ఎంతమంది, అసలు అగ్నిహోత్రమే మర్చిపోయి ఎన్ని రోజులైందో మనం. అగ్నిహోత్రమే లేదు ఇప్పుడు. ఈ మామూలుగా చేసే చిన్న స్మార్థ కర్మలు కూడా అంతంత మాత్రంగానే చేస్తున్నాం కదా. దేనికి నిందించారు అంటే ఆ కర్మలన్నీ అవసరమే. వితౌట్ కర్మ జ్ఞానం ఈజ్ ఇంపాసిబుల్. వితౌట్ జ్ఞానం కర్మ ఈజ్ ఇన్కంప్లీట్. ఈ కర్మలన్నీ దేని కొరకండి? చిత్తశుద్ధి కొరకు. మనసు చిత్తశుద్ధిని పొందాలి, అందుకోసం కర్మలు చేయాలి. అంతేగాని ఈ కర్మలు చేస్తూ ఇదే పరమ పురుషార్థం 90 ఏళ్ల దాకా నేను ఇదే చేస్తానంటే ఎట్లా? అందుకని 4 ఆశ్రమాలు పెట్టారు మన వాళ్ళు. ఏమిటండి అవి? బ్రహ్మచర్య ఆశ్రమంలో ఎలా ఈ కర్మలు ఆచరించాలని తెలుసుకో. వివాహమైన తర్వాత గృహస్థాశ్రమంలో వాటిని ఆచరించు.
గృహస్థాశ్రమం అయిపోయిన తర్వాత 45 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చిన తర్వాత వెంటనే వానప్రస్థ ఆశ్రమానికి రావాలి. ఆ కర్మలన్నింటినీ కూడా తగ్గించు, మినిమంగా చెయ్యి. మినిమంగా గృహస్థాశ్రమంలో ఉన్నావు కాబట్టి మినిమంగా చేయాలి, అంతేగాని వాటిలోని ఇంకా సమయం అంతా వృధా చేసుకోకూడదు. అందుకని రిటైర్మెంట్ రాగానే ఏమిటి అర్థం? వానప్రస్థాశ్రమం ఉపాసన తీసుకోవాలి. తర్వాత ఏమిటి? సన్యాసాశ్రమం, జ్ఞాన మార్గం. ఇవన్నీ చెప్పారు మన శాస్త్రంలో. కానీ కర్మ, ఉపాసన, జ్ఞానం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం. సన్యాసం తీసుకోవక్కర్లేదు, సన్యాసిలాగా జీవించాలి. ఇప్పుడేం చేస్తున్నారు? గృహస్థాశ్రమంలోనే ఉండిపోతున్నారు, గృహస్థాశ్రమంలోనే ఉండిపోతున్నారు. ఆ దైవం, ఆ భక్తి, ఆ యొక్క జ్ఞానాన్ని పొందాలనేటువంటిది ఆ వయసుకి రావాలి. రాకపోతే ఏమవుతుందంటే ఈ జర మృత్యు అనే భయంలో మనిషి చాలా దుఃఖాన్ని అనుభవించవలసి వస్తుంది. పరిపూర్ణత రాదు మనిషికి, సంతోషం ఆనందం అనేది తెలియదు. నేను ఒక స్టూడెంట్ చెప్తున్నారు, క్లాస్ అంతా విన్న తర్వాత, స్వామిని జ్ఞానం తొందరగా వస్తే మిగతా జీవితం అంతా ఆనందంగా ఉంటుంది కదా, తొందరగా జ్ఞానం వస్తే, లేటుగా జ్ఞానం వస్తే? 90 ఏళ్ళ జ్ఞానం వచ్చిందనుకోండి, 100 ఏళ్ళు ఉండే వ్యక్తి 90 ఏళ్ళ జ్ఞానం వస్తే 10 సంవత్సరాలే ఆనందంగా ఉండగలడు. అదే 40 ఏళ్లలో 30 ఏళ్లలో వస్తే అంతది ఆశ వద్దులేండి. 50 ఏళ్లలో వస్తే వానప్రస్థ ఆశ్రమం టైంలో, మిగతా 50 ఏళ్ళు ఆనందం. అందుకని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ గెట్ నాలెడ్జ్, రెస్ట్ ఆఫ్ ద లైఫ్ యు క్యాన్ బి హ్యాపీ. బ్లూమీ ఫేస్ నాట్ గ్లూమీ ఫేస్, ఎప్పుమే మందహాసం ఆనందంతో కూడినటువంటి జీవితాన్ని మనిషి జీవించగలడు జ్ఞానం ఉంటే. అందుకోసం శ్రవణం, ముండకోపనిషత్తు, భగవద్గీత. వచ్చే వారం చూస్తాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీగురుభ్యో నమః. హరిః ఓం.